నేను ఇంటికి పొందేవారు. ఒక భక్తుడు స్వాముడు గారిని అడిగారు, నాకు మోక్షం సంపాదించుకోవాలని ఏం చేయమంటారు? నాకు ముముక్షత్వం ఉంది, మోక్ష సంపాదన పట్ల అపేక్ష ఉంది, నాకేమైనా తగిన సలహా చెప్పమని. మోక్షం అంటే అజ్ఞానం నశించడం. మన శరీరం మరణించిన తర్వాత జీవుడు ఉండే ప్లేస్ కాదు మోక్షం, అవన్నీ ఉత్తర లోకాలు. అందులో మంచి లోకాలు ఉండొచ్చు, చెడు లోకాలు ఉండొచ్చు. ఆ ప్రయాణం చేసేది జీవుడు. మరణానంతర జీవితంలో ఏ జీవుడైతే ప్రయాణం చేస్తాడో వాడిలోంచి విడుదల పొందటం, అంటే జీవలక్షణాల నుంచి విడుదల పొందటం మోక్షం. జీవలక్షణాలంటే అజ్ఞానం. మరొక మాటలో చెప్పాలంటే అజ్ఞానం నశించటం మోక్షం. ఆదిశంకరాచార్య ఆయన అడిగారు ఏమనంటే, మోక్షం సంపాదించుకోవడానికి నేను చేయవలసినటువంటి సాధన అంటే మీ అంతస్తులో కాకుండా మా అంతస్తులు దృష్టిలో పెట్టుకుని చెప్పండి. అంటే దానికి స్వామి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఒకటి సత్పురుషులతో సహవాసం, అంటే ప్రహజ్ఞులతో సహవాసం. పామరులతో సహవాసం నరకానికి దారి చూపిస్తుంది, ప్రహజ్ఞులతో సహవాసం నీకు మోక్షానికి వెళ్ళటానికి నీ మైండ్ కల్టివేట్ అవుతుంది. అంటే మోక్ష సంపాదనకి నీ మనస్సు యోగ్యత అర్హత సంపాదిస్తుంది. అంచేత నీకు సాధువులతోటి సత్పురుషులతోటి, అంటే అక్కడ సాధువు అంటే కాషాయ బట్టలు ధరించిన వాళ్ళని కాదు, సహృదయమైన వాళ్ళు, అంటే హృదయంలో బంగారం ఉన్నవాళ్ళు. ఇంట్లో బంగారం ఉన్నవాళ్ళు కాదు, హృదయంలో ఎవరికైతే బంగారం ఉందో వాళ్ళతోటి సహవాసం చేయమని ఆచార్యులు వర్తిస్తారు. ఒకటి. రెండు, మమకారం తగ్గించుకోమని. మమకారం తగ్గించడం అంటే పనిని విడిచిపెట్టేయమని కాదు. సర్వసాధారణంగా ఈ వేదాంతంలో చాలామంది తప్పుడు అభిప్రాయం ఏంటంటే, వేదాంతం పేరు చెప్పి డ్యూటీ నెగ్లెక్ట్ చేస్తారని అనుకుంటారు చాలామంది. కాదు, మీరు ఎలా పని చేస్తే మోక్షం వస్తుంది అలా పని చేయండి. ఎలా పని చేస్తే నీకు మనస్సు రచిస్తుందో అలా పని చేయండి. ప్రపంచంలో అన్నిటికంటే కష్టసాధ్యం మనం దగ్గర. మనం తినే పదార్థాలన్నీ ఎదుర్కొంటూ ఉన్నాయనప్పటికీ మనకు ఎంత అవసరం? మన ఆరోగ్యాన్ని బట్టి తినేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో అన్నిటికంటే కష్టసాధ్యమైన విషయం మనం దగ్గర. మనసు నియమించుకోవటం ప్రపంచంలో అన్నిటికంటే కష్టం. మోక్షం పొందాలనుకున్నప్పుడు నువ్వు ముముక్షువుగా ఉంటే, ఒకటి సాధు పురుషులతో సహృదయమైన వాళ్ళతో సహవాసం చేసుకోవాలి, కనుక రెండు మమకారం తగ్గించుకో. మనం శరీరం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేదు, కానీ రెండు ఉండకూడదు. ఒకటి భయం ఉండకూడదు, రెండు దుఃఖం ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, మనం పాలకులోనే ఉండక్కర్లేదు, కణుకులోనే ఉండక్కర్లేదు, నిడదవుల్లో ఉండక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. మన శరీరం విడిచిపెట్టేసిన తర్వాత మన జీవుడు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేదు, కానీ అక్కడ రెండు ఉండకూడదు. ఒకటి భయం ఉండకూడదు, రెండు దుఃఖం ఉండకూడదు. భయం ఉందనుకోండి, దుఃఖం ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి జీవుడికి అశాంతి ప్రారంభం, అసుఖం ప్రారంభం, నిర్మలత్వం పోతుంది. అందుచేత స్వాముల వారు ఏం చెప్పారంటే, రెండు మమకారం తగ్గించుకోవడానికి ప్రయత్నించారు. మమకారం తగ్గించుకోమంటే పని విడిచిపెట్టమన కాదు, పని చెయ్యాలి. వైరాగ్యం ఉన్నవాళ్ళు ఎక్కువ పని చేస్తారు, వైరాగ్యం లేని వాళ్ళకంటే. అయితే వాడు చేసిన పని నిర్మూలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిరాడంబరంగా ఉంటుంది. అయితే నువ్వు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటంటే, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద అసత్యం ఏంటంటే నేను, నేనే అసత్యం. ఇంతకంటే అసత్యం ప్రపంచంలో ఎక్కడ లేదు. పెద్ద అబద్ధం, గ్రేట్ లాయర్. ఇంతకంటే అసత్యం, ఇంతకంటే అబద్ధం ఏమి లేదు.
ఏదైతే నా లోపల నేనుగా వ్యక్తమవుతుందో ఆ నేనులోంచి నాది వస్తుంది కానీ నేను లేకుండా నాది రాదు. ఈ రెండు మన శరీరంలో ఉన్న ముడి కాదు, నేను అనేది ఒక ముడి, నాది అనేది ఒక ముడి. ఈ రెండు ముళ్ళు ఎక్కడున్నాయంటే శరీరంలో లేవు. శరీరంలో ఉంటే మనం ఆపరేషన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. శరీరం మనసులో ఉంది. అంటే నీకు నిజంగా మోక్షాపేక్ష ఉంటే ఈ మమకారం తగ్గించుకోవాలి. అంటే అటాచ్మెంట్, సాధ్యమైన తరపున అటాచ్మెంట్ తగ్గించుకోవాలి. ఇప్పుడు నాకు 10 కార్లు ఉన్నాయి అంత అనుకోలేదు, లేకపోతే 10 నేళ్ళు ఉన్నాయి అంటాను, లేకపోతే నాకు 10 పదవులు ఉంటాయి అంటాను. అని అంతా అనుకోలేదు, అంతా మామూలుగా మనం ఈ నేను ఎంత అబద్ధమో ఈ నేను కలిగి ఉన్న విషయాలు కూడా అంతే అబద్ధం. ఈ అంధహృదయాల్లో ఏ చైతన్యం అయితే ఉందో, ఏ వస్తువు అయితే అంధహృదయాల్లో చావు లేకుండా ఉందో, ఆ సోర్సులోకి వెళ్ళటానికి నా తెలివితేటాన్ని ఉపయోగించి, నా ప్రయత్నం ఉపయోగించి, నా ధైర్యాన్నంతా కూడగట్టుకుని ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసి చివరకు ఓడిపోయాను అన్నాడు అక్షరమడ మార్గం. ఎందుకు ఓడిపోయారంటే మానవుడు చేసే లోపల వాళ్ళ అంతర్యాముగా ఉన్న పరమేశ్వరుని తెలుసుకోవడానికి ఒక తెలివితేటలు ఒకటే సరిపోవు, ధైర్యం ఒకటే సరిపోదు, సత్కర్మ యొక్క సహాయం కావాలి, కంపాషన్ సహాయం కావాలి. మాట మాట్లాడేప్పుడు మనం కఠోరంగా మాట్లాడకూడదు, మన మాట కరిందిగా ఉండాలి. ఈ జన్మలో కానీ మూడో జన్మలో కానీ వాడు సత్కర్మ చేసి ఉండాలి. సత్కర్మ ఏది ఆడంబరం కోసం కాదు, ఈశ్వరానుగ్రహానికి, ఈశ్వరానుగ్రహం పొందటానికి చేసుకుంటాం. అంటే నా ధైర్యం ఒకటి, నా ప్రయత్నము, నా తెలివి చేతలు సరిపోవు, ఈశ్వరానుగ్రహం అవసరం. ఈశ్వరానుగ్రహం లేకుండా ఈశ్వరుడిని నేను దర్శించలేను. ఈశ్వరుడు ఎక్కడో లేడు, నాకు స్వరూపంగానే ఉన్నాడు. ఆయన అనుగ్రహం లేకుండా, ఆయన దయ లేకుండా నేను పొందలేను. నా హృదయంలో నుండి వస్తువు, ఆయన ఎప్పటికీ నా హృదయంలో ఉన్న వస్తువుని పొందలేను. ఆ గురు అనుగ్రహం లేనప్పుడు, ఈశ్వర అనుగ్రహం లేనప్పుడు అని అక్షర మనమరలో రమణాచార్యుడు చెప్తాడు. శంకరాచార్యుడు వారు చెప్పింది ఏంటంటే, మోక్షం పొందటానికి ఏమిటి ఉపాయం అంటే, ఒకటి సాధు, సాధు పురుషుడు యొక్క సాంగత్యం. అంటే సహృదయుడు, అంటే లోపలను సద్వస్తువుని ఎవరైతే దర్శించాడో వాడితో సహవాసం మంచిది. నేను జ్ఞానిని ఆశ్రయించి సేవించి సజనిమగా సగౌరవంగా వాళ్ళని అర్థించి వాళ్ళని అడిగి తెలుసుకో అర్జున, వాళ్ళ అనుగ్రహానికి పాత్రలయ్యి నువ్వు ఆత్మజ్ఞాన సంపాదన చెయ్యి అని అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు గీతలో. జ్ఞానిని ఆశ్రయించు. జ్ఞానం అంటే ఎవరు? చాలామంది ఏమనుకుంటున్నారంటే పండితులందరూ జ్ఞానులు అంటున్నారు. పండితుడి జ్ఞానం కాదు. మన జీవితం అంతా మనం ఏదైనా 10 రూపాయలు సంపాదించుకున్నాం అనుకోండి, అది పోషించుకోవటమే మన జీవితం అంతా వెళ్ళిపోతుంది. డబ్బు లేనప్పుడు ఒక బాధ, వచ్చిన తర్వాత ఒక బాధ. వచ్చిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని దాన్ని కాపాడుకోవడానికి బ్రెయిన్ అంతా ఆలోచిస్తూ ఉంటాం. అలాగే నేను పండించింది అనుకోండి, నా చదువు ఎలా పోషించుకోవాలి, మర్చిపోతానమో ఈ కెమిస్ట్రీ మర్చిపోతానమో, ఫిజిక్స్ మర్చిపోతానమో, ఇది ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి సబ్జెక్టు, జ్ఞాపకం పెట్టుకోలేకపోతే నేను టీచ్ చేయలేను క్లాసులోని, అది ఆ సబ్జెక్టుని అస్తమా అన్నాడు పోషించుకోవటం, అదే పని పండితుడికి. అలాగే కొంతమంది తీర్చుండొచ్చు, ఎవరికైనా గౌరవం ఉన్నవాడికి అగౌరవం వస్తే చాలా బాధపడిపోతాడు, ఏంటి ఆ గౌరవాన్ని పోషించుకునే పనిలో ఉంటాడు. అంటే చాలామంది ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు కానీ ఆ ఈశ్వర స్మరణలో కానీ ఈశ్వర పాదాలను పట్టుకొని ఆ బ్రాహ్మణ స్థితిని పొందటానికి, బ్రహ్మానుభవం పొందటానికి, ఆత్మజ్ఞాన సంపార్జనకి ఎవరూ తన కాలాన్ని వినియోగించడం. ఎవరి గ్రేట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ గుడ్ మ్యాన్, ఎవరి గుడ్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ మ్యాన్. ఈ రెండు ఒకే చోట చాలా కష్టంగా ఉంటాయి. గాంధీ గారిలో కనిపిస్తాయి గుడ్నెస్, గ్రేట్నెస్ ఒకసారి గాంధీ గారిలో కనిపిస్తాయి. ఒక గ్రేట్ మ్యాన్ గుడ్ మ్యాన్ అవ్వాలని అక్కడ ఎక్కడ లేదు, అలాగే ఒక గుడ్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ అవ్వాలని లేదు. గ్రేట్నెస్ గుడ్నెస్ ఎక్కడో అక్కడ కనిపిస్తే మనకి రేడు, గాంధీ ఒకడో లెంకన్నప్పుడు, అబ్రహం లెంకన్నప్పుడు ఎక్కడో చోట కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే కాలక్షేపం కోసం చెప్పటం లేదు. ఈ ఆధ్యాత్మిక అభివృద్ధికి గ్రేట్నెస్ కంటే గుడ్నెస్ ముఖ్యం. మీరు ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వక్కర్లేదు, కానీ మంచి పని అవసరం. మీరు పెద్ద పాపులారిటీ మీకు అక్కర్లేదు, మీరు గ్రేట్నెస్ అక్కర్లేదు మీకు, కానీ గుడ్నెస్ అవసరం. ఎందుకంటే గుడ్నెస్ సహాయం లేకుండా, మంచితనం సహాయం లేకుండా మన లోపల ఉంటే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ విద్యని, ఆత్మ అనుభవాన్ని చేర్చుకోవడం అందుకోలేదు. వస్తువు ఎక్కడ ఉంది? వస్తువు అత్యంత సమీపంలో మన ఇంద్రియముల కంటే, మన మనస్సు కంటే, మన దేహం కంటే అత్యంత సమీపంలో ఉండదు. నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, వైకుంఠంలో, కైలాసంలో ఎక్కడెక్కడ వెతుకుతున్నాం. ఆ వెతికే జీవుడు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే. ఎప్పుడో భృగు సహాయం వచ్చాక అప్పుడు తెలుస్తుంది, ఎంతో ఇన్ని లోకాలు వెతికాను, ఇన్ని ప్రాంతాలు వెతికాను, వెతికి వస్తువు ఎక్కడ ఉందని గురువు అనుగ్రహం ఉంటుంది నీకు అనుకుంటా. చాలా మంది పాండిత్యం ఆత్మజ్ఞానం అనుకుంటున్నారు. పాండిత్యం గారు ఆత్మజ్ఞానం గారు, కీర్తి ఎటువంటిదో పాండిత్యం కూడా ఎటువంటిది, దానివల్ల నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం ఇంటికి నీకు మమకారం తగ్గాలి, అహంభావన తగ్గాలి, ఆ దేహభావన తగ్గాలి. ఈ పెద్ద అబద్ధం ఏం చేస్తుందంటే, గ్రేట్ లైన్, ఈ పెద్ద అసత్యం, పెద్ద అబద్ధం ఏం చేస్తుందంటే, ముందు దేహమే నేను, దేహమే నాది అని చెప్తుంది. అది ఒక అబద్ధం. అది వెంటనే మనం జాగ్రత్త అవస్థలో రాగానే ఏం చెబుతుందంటే, ఈ దేహమే నువ్వు, ఈ దేహమే నాది, దేహమే సర్వస్వం అని చెప్తుంది. ఆ గుడిలోంచి ఎవడైతే బయటకు వచ్చాడో వాడి జ్ఞానం అవుతాడో వాడిని బుద్ధుడు అని పిలుస్తారు. బుద్ధుడు అనేది ఒక పదం, ఒక స్టేటస్ అనమాట, ఒక పదం. బుద్ధుడు మీరు కూడా అవ్వచ్చు. బుద్ధుడు అంటే అక్కడ వ్యక్తి అని కాదు, అదొక స్టేట్. అది మీరు కూడా పొందొచ్చు. అది సత్యం అనేది ఎవరు ఒక ప్రాపర్టీ కాదు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏమవుతానంటే, సత్యాన్ని తీసుకొచ్చి ఒక మతానికో, ఒక కులానికో, ఒక రూపానికో, ఒక నామానికి అంతగడపనారు తీసుకొచ్చి, ఏదో ఒక రూపానికే నామానికి పరిమితం చేయటం సత్యాన్ని తీసుకొచ్చి వాడే దేవుడు అంటాం. అంటే ఇప్పుడు మనం సత్యాన్ని అడవరపరుస్తున్నాం. సత్యం పట్ల మనకు ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు. సత్యం అనేది ఒక వ్యక్తికి, ఒక శరీరానికి పరిమితం కాదు. శంకరాచార్య వారు చెప్పారు, కాశీ వెళ్ళి ప్రార్థిస్తూ నేను ఒక అపచారం చేశాను, ఒక పొరపాటు చేశాను, విశ్వేశ్వర నన్ను క్షమించి ఆశీర్వదించు అన్నాడు. సత్యం అంతటా ఉంది, అది లేని చోటంటూ లేదు. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, ఈశ్వరుడు లేని చోటంటూ లేదు. కానీ కాశీలో మాత్రమే ఉన్నామనే భావంతో ఇక్కడికి వచ్చాడు. నేను చేసింది పొరపాటే, కానీ నన్ను క్షమించి ఆశీర్వదించు. నువ్వు ఒక కాశీకే పరిమితం చేస్తున్నాను, ట్రూత్ని కాశీకే పరిమితం చేస్తున్నాను. ఒక ప్రాంతంలో ఉండి మరొక ప్రాంతంలో లేకపోతే, ఒక దేశంలో ఉండి ఇంకో దేశంలో లేకపోతే అది సత్యం కాదు. సూర్యుడికి కులాయించి సూర్యుడు రాజులా బ్రాహ్మరా, సూర్యుడు హిందూ మతమా లేకపోతే క్రైస్తవ మతమా, ఏం లేదు. సూర్యుడికి మతం లేదు, కులం లేనప్పుడు చైతన్యానికి మతం ఎక్కడ ఉంది, కులం ఉంది. అన్ని మానవుడు ఎక్కడ కలిగి అంటే, రమణ మహర్షి గారు రిపీటెడ్ గా చెప్పింది ఏంటంటే, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఇది క్రియేటెడ్ బై ది మైండ్. అంతా మీ మనం కలిగి మోక్షం పొందాలనుకున్నప్పుడు ఒకటి సాధు, సాధు సాంగత్యం, ఓలీ కంపెనీ. ఐన్స్టీన్ అంటాడు, ఓలీ కంపెనీ మీ ప్రాంతంలో దొరకకపోతే భూమి యొక్క అంచుడి దగ్గర ప్రయాణం చేయాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ భౌతికంగా కూడా ఆలోచిస్తే, కొంతమంది సహవాసాలు మంచి చేసి అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సహవాసాలు మంచి కాబట్టి పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. భౌతికంగా కూడా ఆలోచించారు. ఆధ్యాత్మికంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అంటే ఒకటి సాధు పురుషుల యొక్క సాంగత్యం, అంటే సహృదయం వాళ్ళతోటి, ఆ గుడ్నెస్ ఉన్న వాళ్ళతోటి ఇచ్చేదాన్ని మంచితనం జ్ఞానానికి వెళ్ళి దారి చూపిస్తుంది. సాక్రటీస్ ఇంకా ముందుకు వెళ్ళా ఏమన్నాడంటే, మంచితనం జ్ఞానం వేరు కాదే, గుడ్నెస్ ఇది నాలెడ్జ్, నాలెడ్జ్ ఇది గుడ్నెస్ అన్నాడు సాక్రటీస్. అదే శరీరం అన్నాడంటే, ట్రూత్ ఈజ్ యువర్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ యువర్ ట్రూత్ అన్నాడు. సత్యము సౌందర్యం వేరు కాదు, రెండు ఒకటే. శరీరం చెప్తే సాక్రటీస్ ఏమన్నాడంటే, మంచితనం జ్ఞానం వేరు కాదు, ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ మంచితనం ఉంటుంది, ఎక్కడైతే మంచితనం ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది. అయితే మంచితనం అంటే అమాయకత్వం కాదు. సరసంగా లోకంలో అమాయకం ఉందని మంచివాళ్ళు అంటూ ఉంటారు. అమాయకత్వం అనేది మంచితనం కాదు, అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దానికి చిన్న పరచగా తెర అడ్డు పరచగా ఉంటుంది, తెర అడ్డు అయితే అడ్డు మనం చూడాలి. మంచితనానికి అమాయకత్వానికి సంబంధం లేదు. అది వెరైటీస్ కాదు, డిస్క్రిమినేషన్ అవసరం. మంచితనం, మంచితనం అంటే మధ్యతనం కాదు, మంచితనం అంటే అమాయకత్వం కాదు. మంచితనం అనేది వివేకానికి సంబంధించిన విషయం. ఉదాహరణకు మీతో చాలా మంచితనం ఉందనుకోండి, అది గుర్తించే రికగ్నైజ్ చేసి శక్తి నా తెలియదనుకోండి, నేను మిమ్మల్ని అమాయకులను అనుకుంటాను. అంటే నాలో లేనిది మీలో ఉన్న నా కళ్ళకి అది కనపడదు. నాలో లేనిది మీలో ఏదైనా ఉందనుకోండి, ఒక వైభవం ఉందనుకోండి, అది నా కళ్ళకి కనపడదు. అహంకారంలోనే కారం ఉంది, మమకారంలోనే కారం ఉంది, దాన్ని రెడ్యూస్ చేయాలి. ఇది ఎంతవరకు రెడ్యూస్ చేయగలుగుతావు అంతవరకు రెడ్యూస్ చేయాలి. అంటే అహం వేరు, అహంకారం లేదు. అహం అంటే అయాం, అయాం గతగా అది అహం అంటే నేను ఉన్నాను. అయాం అంటే నేను ఉన్నాను. శరీరం ఉన్నా ఉంటాను, శరీరం పోయినా ఉంటాను, శరీరం పుట్టక ముందు కూడా ఉన్నాను, నేను ఉన్నాను. అది అహం. నేను అలాగ ఉన్నాను, నేను ఇలాగ ఉన్నాను. నీ రంగు చోటు కానీ, నీ అధికారం చోటు కానీ, నీ ధనం చోటు కానీ, నీ కీర్తి చోటు కానీ, నీ పరిసరాల చోటు కానీ, నీ క్యాస్ట్ చోటు కానీ సాధాక్యం పొందుతుంది కారణం. అహం వేరు, అహం కారణం వేరు. అహంలో చెడ్డలేదు, నేను ఉన్నాను అనుకోవడంలో చెడ్డలేదు. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో అని సాధాక్యం పొందటం వల్ల ఈ కారణం ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి పునర్జన్మల ప్రారంభం అవుతాయి, అక్కడి నుంచి అధ్యయనం కూడిపోతుంది. అయ్యా దానివల్ల నీకేం పొందలేదు. అయాం సోమణ సో, అయాం సోమణ సో అని అనుకుంటావు అనుకో, అది అహంకారం. అయ్యాం అనేది అహంకారం కాదు, అహం. కారణం ఏంటంటే అయాం సోమణ సో, అయాం సోమణ సో. అయ్యో భాగవతంలో చెప్తాడు వ్యాసుడు, ఆ ముసలివాడు చెప్తాడు, నువ్వు చాలా పెద్దవాడు అనుకోవచ్చు, అది నిజం కాదు. అది నీ మైండ్ ఎలా అనిపిస్తావు. లేదా నువ్వు చాలా తక్కువవాడు అనుకోవచ్చు, అది నిజం కాదు. లేదా నువ్వు పెద్ద విద్యావంతుడు, పెద్ద పండితుడు అనుకోవచ్చు, అది నిజం కాదు. ఇంకో నాకు పాండిత్యం లేదు లేదనుకోవచ్చు, అది నిజం. ఇవన్నీ మన మనస్సు అంత నిజము, ఇవన్నీ అంతే నిజం. నీ గురించి వేలు అనుకున్నది నిజం కాదు. చాలా మంది అనుకుంటారా, మా ముత్తాతలు ఎంత గొప్పవాళ్ళు, మా తాతలు ఎంత గొప్పవాళ్ళు, మా కుటుంబం ఎంత గొప్పది, అది శుద్ధ అజ్ఞాన లక్షణం. అదితో బుద్ధుడు చెప్పాడు, నీ ముత్తాతలు అంత గొప్పవాళ్ళని చెప్పగలవు, నీ ముత్తాతలు ఏ పొరపాట్లు చేశారు, నీ తాతలు ఏ పొరపాట్లు చేశారు, నీ తండ్రులు ఏ పొరపాట్లు చేయరు, ఆ పొరపాట్లు నువ్వు చేయకుండా ఉండు, నువ్వు అజ్ఞానం నుంచి బయటకు వస్తావు. వాళ్ళంత గొప్పవాళ్ళు, నేనెంత గొప్పవాళ్ళని చెబుతూ పొగడతలు వెళ్ళగలవు. వాళ్ళు ఏ పొరపాట్లైనా చేస్తుంటే ఆ పొరపాట్లు నువ్వు చేయకంతే, తండ్రి నుంచి బయటకు రా, అప్పుడు నీకు బుద్ధత్వం కలుగుతుంది. మోక్షాన్ని పొందటానికి, ఆ మోక్ష స్థితిని పొందటానికి, అది ఎక్కడైనా స్టేట్, పెర్మనెంట్ స్టేట్, అన్బ్రోకెన్ స్టేట్ అది పొందటానికి ఒళ్ళు సాధు, సాధు పురుషుడు సహవాసు, ఒళ్ళు కంపెనీ. రెండు, మమకారం ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకోవాలి. అంటే మమకారం తగ్గించుకునే కొద్దీ నీకు హ్యాపీనెస్, నీ హృదయంలో ఉన్న హ్యాపీనెస్, ఆ సుఖం నీ చేతికి అందుతామట. మూడు ఏం చెప్పాడంటే, ఈశ్వరుడు పాదాలు అనేది భక్తి కలిగి ఉంటాడు. అంటే ఈశ్వర భక్తి, ఈశ్వర డివోషన్ షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్. ఆ ఈశ్వరుడే కొంతమంది బ్రహ్మ మనస్సు రకరకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు, పరమేశ్వరుడు పట్ల, సర్వేశ్వరు పట్ల మీకు భక్తి కలిగి ఉంటాడు. మీకు వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ఆచార్య వారు అంటారు, ఈ మహామేధావులందరూ ఒక అడిగి తీసి ఒక అడిగేసేటప్పుడు అడుగు బాగుందా లేదా శుభ్రంగా ఉందా లేదా బాగుందా లేకపోతే ఏమన్నా చేరుందా తప్పందా పాముందా, ఒక అడిగి తీసి ఇంకో అడిగి ఎక్కడ చేయటానికి ఆ స్థలం పదిసార్లు చూసేస్తారు. అక్కడ అడుగు అక్కడ పాము వేస్తే కలిసేస్తున్నామా, అక్కడ సరిగ్గా శుభ్రంగా బురదైనా, బురద మీద కాలు వేస్తే మళ్ళీ కాలు కడుక్కోవాలని అని కాలు తీసి, ఒక కాలు తీసి ఇంకో కాలు వేయటానికి మీరు కొన్ని సార్లు ఆలోచించి ఆ కాలు వేస్తున్నాడు. నీకు వచ్చే స్థలం పలిస్తున్నాడు, నేను అంత జాగ్రత్తగా అవుతాను. వారు నడిచేటప్పుడు ఒక కాలు తీస్తాం, ఇంకో కాలు వేస్తాం, వేసి ముందు అలా చూస్తాం, బాగుంటే వేస్తాం. నువ్వు నడిచేటప్పుడు నీకు జాగ్రత్తగా ఉండేప్పుడు నీ తలంపుల విషయంలో, వచ్చే తలంపుల విషయంలో నీకు ఇప్పుడు తలంపు వస్తుంది, వెళ్ళిపోతుంది ఇంకో తలంపు వస్తుంది, ఆ తలంపుల విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీకు నోబుల్ థాట్స్ వచ్చేలా చూసుకోవాలి. ఆ నోబుల్ థాట్స్ నీకు రావటం కోసం పోలీ కనిపడి మనకి ఎంతో కొంత భక్తి ఉంది. ఆ భక్తి కేవలం వ్యాపారానికే పరిమితం. ఇప్పుడు దేవుడు పేరు చెప్పి దేశానికి మంచి కంటే చెడ్డే జరుగుతాను. ఒక పేట ఉంటే అక్కడ మనకి 10 గుళ్ళు, ఏదో 10 సిమెంట్ బస్తాలు తీసుకురావటం, ఏదో కొంచెం ఏదో కొంచెం ఇరువు తీసుకురావటం, అక్కడ గుడి ఎన్ని గుళ్ళు కడతారు, ఒక గుడి కట్టడం దానికి చాలా వయసు. మనం శ్రీరామరావు రోజున అమ్మూడి చేస్తున్న రోజున తలుపులు తీసుకుంటాం. గుడించుకయ్యా ఎవరికైనా టాయిలెట్ కట్టించమంటే మాకు పుణ్యం రాదంటారా. అనేక మంది పాపం వెనకబడిన వర్గాల్లో అనేక మంది టాయిలెట్స్ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేసిన మిగతా డబ్బులు వేసుకోలేక వాళ్ళు టాయిలెట్స్ కట్టుకోలేకపోతున్నారు. అటువంటి కట్టించవచ్చు. ఈ పూలరమ్మ గుళ్ళు ఇంట్లో ఖర్చు ఎన్ని ఎన్ని కడతారు పూలరమ్మ గుళ్ళు? ఒక తోటకు 10 గుళ్ళ. ఒక రకంగా దేవుడు పేరు చెప్పి దేశానికి మంచి కంటే చెడ్డ జరుగుతాడు. వాడు జ్ఞాపకించుకోండి, ఏదో గుడి కట్టడం వల్ల, గోడ కట్టడం వల్ల, ముగి తవ్వటం వల్ల మనకు మోక్షం రాదు. అజ్ఞానం నశిస్తే మోక్షం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏదో పని చేయటం వల్ల మోక్షం రాదు. ఏదో పని చేయటం వల్ల మోక్షం వస్తే వాడు చాలా మందికి మోక్షం వచ్చేసాం. అజ్ఞానం నశించడం వల్ల, అవిద్య నశించడం వల్ల, ఈ మూలకలంపు నశించడం వల్ల, ఈ పెద్ద ఈ అబద్ధాన్ని నేను చూసుకొని ఈ అసత్యాన్ని నశించటం వల్ల మోక్షం వస్తున్నా, కానీ ఏదో పని చేయటం వల్ల రాదు. కొంతమంది కీర్తి కోసం సేవ చేస్తారు, కొంతమంది ప్రేమ కోసం సేవ చేస్తారు. కీర్తి కోసం సేవ చేసిన వాళ్ళకి తన తమ్ముడు మిగిలిపోయి, ఎడ్వర్టైజ్ ముక్కి మిగిలిపోయి, ప్రేమ కోసం సేవ చేసిన వాళ్ళకి మోక్షం వస్తుంది. నువ్వు తలంపు వచ్చాక చేతితో పని చేస్తావు, తలంపు వచ్చాక నోరుతో మాట్లాడతావు, ఆ తలంపు ప్రేరేపించేది ఏ ప్రేరణ వల్ల నీకు ఆ తలంపు వస్తుంది? అది పరమేశ్వరుడు చూసేది. ఏ ప్రేరణ లేకుండా తలంపు రాదు. ఏ ప్రేరణ వల్ల నీకు ఆ తలంపు వస్తుంది? అది పరమేశ్వరుడు చూసేది. ఇప్పుడు మేము ఎవరైనా పొగిడారనుకోండి, స్తోత్రం చేశారనుకోండి, నీకు సంతోషం వస్తుంది. ఎవరైనా విమర్శిస్తే దుఃఖం వస్తుంది. నీలోని చైతన్యానికి సంతోషం రాదు, దుఃఖం రాదు. నువ్వు ఎవరైనా స్తోత్రం చేస్తే నీకు సంతోషం వచ్చేది, ఆ పెద్ద అబద్ధమైన దానికి. దుఃఖం వచ్చేది కూడా, టెన్షన్ వచ్చేది కూడా, ఆ పెద్ద అబద్ధమైన దానికి. అందుకే ప్రపంచంలో అన్ని అబద్ధాల కంటే పెద్ద అబద్ధం ఏంటంటే, ఏదైతే నేను నేనని చెబుతున్నాను అదే పెద్ద అబద్ధం. ఎందుకంటే పెద్ద అబద్ధం బాగుండదు. ఇది గ్రేట్ లైన్. దీంట్లోంచి విడుదల పొందిన వాడు బుద్ధుడు అవుతాడు. జీవుడు వేరు, ఆత్మ వేరు అని చెప్పేది ద్వైతం. ఉన్నది ఆత్మ ఒకటే అని చెప్పేది ఒకటే, నిజం ఒకటిగా ఉంటుంది అని చెప్పేది అద్వైతం. ఇప్పుడు మనం రామకృష్ణ పరమహంసన వాణి దేవుడి కింద ఆరాధిస్తాం, పెద్ద పెద్ద పటాలు పెడతాం. బాహ్యంగా చూస్తే ఆయనకంటే మనం ఆరోగ్యవంతులు, బాహ్యంగా చూస్తే ఆయనకంటే మనం బాగా చదువుకున్నాం. మరి ఆయన పటాలు చాలా చోట్ల పెట్టి దేవుడి కింద ఆరాధిస్తున్నారు. బాహ్యంగా చూస్తే ఆయన విశేషం నీకు ఏం కనపడదు. ఆయన సంతకం కూడా పెట్టలేదు, ఆయన పేరు ఆయన రాసుకోలేదు. మరి ఎందుకు దేవుడు దేవుడు అంటున్నారు? మనం ఎవడంటలేదు, మనకు ఎవడో నమస్కారం పెట్టడు పెట్టినా కానీ యాంత్రికం లేదు, గౌరవం కోసం పెట్టడం కానీ ఉదయానికి అత్తుకునే నమస్కారం కాదు. మెకానికల్ నమస్కారాలు ఇవన్నీ ఏంటి ప్రత్యేకత? బాహ్యానికి ఆయన మనం సమానం. అంటే జీవుడు ఉన్నాడు, ఆ వాళ్ళు ఆ జీవుల్లో ఉన్న అజ్ఞానాన్ని మాయని మైన చేయిస్తే వాళ్ళు దేవుడే. మీరు కూడా రామకృష్ణుడు అవ్వచ్చు. ఆ జీవుల్లో ఉన్న జీవలక్షణాలు మైనస్ చేసేస్తాం అనుకోండి, తీసి పక్కన పెట్టేస్తాం అనుకోండి, ఆ జీవుడే దేవుడు. ఆత్మ మాయ కలిస్తే జీవుడు అవుతాడు. ఆత్మ మాయ కలిస్తే జీవుడు అవుతాడు. మన జీవుడు అంటే మాయ తీసేసామనుకోండి, ఆత్మ అంటాడు. అంటే ఎవరు దేవుడు అయ్యంటే జీవుడే. ఆ జీవలక్షణాలు పోతే వాళ్ళు దేవుడు. రామకృష్ణుడిలో ఏముంది? జీవలక్షణాలు లేవు ఆయనకి. ఆ జీవలక్షణాలు పోతే, ఆ దేహబుద్ధి నశిస్తే, దేహాభిమానం నశిస్తే, నువ్వు కూడా రామకృష్ణుని పొందినటువంటి స్థితిని పొందవచ్చు. ఆత్మజ్ఞానం ఆత్మించి ధన సాధ్యం కాదు, ధనం వల్ల సాధించేది కాదు. నీకున్న అండబలం వల్ల కానీ, అర్ధబలం వల్ల కానీ సాధించేది కాదు. నీకు అండబలం బాగుందనుకోండి, దానివల్ల సాధించేది కాదు. నీకు బాగా పైసలు ఉన్నాయనుకోండి, ఇంచుకోవాలా, దానివల్ల సాధించేది కాదు. అండబలం అండబలానికి సాధ్యం కాదు, అర్ధబలానికి సాధ్యం కాదు. నీకున్న ఎకనామిక్ ఎక్సలెన్స్కి అది సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం? అది ఎవరికైతే ఆ వస్తువు తెలియబడాలనుకుందో, అంటే ఆత్మ చైతన్యం ఎవరికైతే తెలియబడాలనుకుందో వాడికి మాత్రమే తెలియబడుతుంది, కానీ ఇతరులకి సాధ్యం కాదు. ఆత్మ నుంచి సముపార్జనకి ఎవరికైతే యోగ్యత ఉందో, ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే డిజర్వ్ అయ్యాడో వాడికని తెలియబడుతుంది, కానీ అధికారానికి సాధ్యం కాదు, ధనానికి సాధ్యం కాదు, పాండిత్యానికి సాధ్యం కాదు, గౌరవానికి సాధ్యం కాదు. ఆత్మ నుంచి అది ఎవరైతే అనుగ్రహించిందో వారికి మాత్రమే తెలియబడుతుంది. గాంధీ గారిని కూడా తుపాకీ పెట్టి పాలించారు. హే రామ్, హే రామ్, హే రామ్, మన అనగలమన్నమాట. మన అమ్మ బాబు అంటాం, అయ్య బాబు అంటాం, అది గురికేకలేస్తాం, అయితే వాడిని పట్టుకొని అంటాం, ఇది ఏదో ఆ టైం కేపిస్తుంది. కానీ గాంధీ ఏమన్నా అంటే హేర్ రామ్, అంటే హేర్ రామ్ అంటే మరణించే టైంలో తన హృదయంలో ఏది ఉందో అదే బయటకు వచ్చింది. ఈ జబో ఆలోచిస్తుంది, కానీ పాలిటిక్స్ లో ఉండొచ్చు, ఈ జబో పాలిటిక్స్. మనం ఎవరైనా గన్న పెట్టి కాలుస్తే హేర్ రామ్ అనే శబ్దం వస్తుంది మనకి. అంటే జీవితం పొడిగిన ప్రాక్టీస్ చేయటం వల్ల, అంటే మనం మరణించే టైంలో ఏ తలంపు అయితే మనకి గలీయంగా ఉందో ఆ తలంపుని బట్టి పునర్జన్మ మనకు వస్తుంది. ఆ పునర్జన్మ వచ్చే టైం 4 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు. ఆ డ్యూరేషన్ వదిలేయండి, నీ చివరి తలంపుని బట్టి నీ పునర్జన్మ ఆధారపడి ఉంటుంది. అంటే మరణం అనేది మనకు టచింగ్ టైం. ఇప్పుడు మనకి మరణించేటప్పుడు ఫలానా తలంపు రావాలని మనం అనుకుంటాం అనుకోండి, మనలో ఎవరికి రాదు, మరి ఏది వస్తుంది, ఏది ఇష్టం అది వస్తుంది. ఇప్పుడు ఫలానా తలంపు వస్తే బాగుండు మరణించేటప్పుడు అనుకుంటాం అనుకోండి, నీకు రాదు నాకు రాదు ఎవరికీ రాదు మరణించేటప్పుడు ఆ తలంపు. కానీ మనకి మనం అనుకున్న తలంపు మనకు ప్రాణ ప్రయాణ కాలంలో రాదు, మనకి ఏదైతే ఇష్టమో ఆ ఇష్టం అయితే ప్రాణ ప్రయాణ కాలంలో వస్తుంది, దాన్ని బట్టి పునర్జన్మ నిర్ణయించబడి ఉంటుంది. అయితే కొంతమంది తొందరగా జన్మిస్తారు ఈ భూమి మీద, కొంతమంది తొందరగా శరీరాన్ని ధరిస్తారు, కొంతమంది చాలా లేట్ కావచ్చు, చాలా చాలా కొంతమందికి బాగా ఆలస్యం కావచ్చు. ఈ రాకపోకలు చేసేది జీవుడే కానీ, ఈ మనస్సులే కానీ, అజ్ఞానమే కానీ, అహంకారమే కానీ, చైతన్యం కాదు, బ్రహ్మము కాదు, ఆత్మ కాదు. పూర్ణ వస్తువుకి రాకలేదు పోకలేదు, అయితే అది లేని చోటు అంటూ లేదు. వెళ్ళేవాడు జీవుడే, వచ్చేవాడు జీవుడే. అయితే నీకు ముందు అసలు సమాజం పట్ల కమిట్మెంట్ ఉండాలి. అందరికీ దేవుడు, దేవుడు రాముడు, కృష్ణుడు, శివుడు, ఆడి గుడి ఎక్కడ కడతాను, వీడి గుడి ఎక్కడ కడతాను. నువ్వు కనిపిస్తున్న మనిషిని ఎందుకు ప్రేమించు? నువ్వు నాదేవో రాముని ప్రేమిస్తున్నాను, శివుని ప్రేమిస్తాను చెప్పుడు, కనిపిస్తున్న మనిషి మీద నీకు ఎంతవరకు అపేక్ష ఉంది? కనీసం ఈ దేశంలో దారి తెలియకపోతే దారి ఏదైనా తెలియదు, దారి కూడా చెప్పడం, ఆ దారి చెప్పడం కూడా అది చిన్న పని, ఇట్ ఇస్ ఎ లిటిల్ యాక్ట్, అది చాలా చిన్న పని. కానీ చిన్న పని మనం అనుకుంటా, ఆ దారి చూపించడం వల్ల కూడా ఈశ్వర విగ్రహాన్ని వాడు ఫాస్ట్ అవుతారు. రైల్వే స్టేషన్ ఎక్కడంటే, బస్ స్టాండ్ ఎక్కడంటే కొంతమంది తల నుంచి వెళ్ళిపోతారు కానీ చెప్పరు, అది చాలా చిన్న పని. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ వాడు ఈశ్వర విగ్రహానికి గురవుతాడు. అని భక్తులు కూడా ఎక్కువ మంది రాళ్ళకి రప్పరికి డబ్బు వేస్ట్ చేస్తున్నారు. రంగ మనుషుల గారు అంటూ రాతి మనసులు ఉన్న వాళ్ళందరికీ రాతి దేవుల్లో ఉండాలి. మోక్షం విలువ ఎవరికి తెలియదు అంటే మోక్షాన్ని ఎవరో కోరుకోరు. జ్ఞానం విలువ ఎవరికి తెలియదు అంటే జ్ఞానాన్ని కూడా కోరుకోరు. అంటే ఆ యోగ్యత మనకు లేదు, ఆ స్టేటస్ మనకి రాలేదు. అసలు మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన దేహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ రూపబుద్ధి ఒకటి, నామబుద్ధి, ఈ రెండు నశిస్తేనే కానీ వాడికి అసలు మనసు లోపలికి వెళ్ళం. రూపము నామము క్రియ అంటే ప్రపంచం. రూపాన్ని నామాన్ని క్రియని తీసేస్తే లోకం లేదు, ప్రపంచం లేదు. ఈ మూడు మైనస్ చేస్తే నీకు అసలు క్రియేషన్ లేదు. నీకు రూపబుద్ధి నామబుద్ధి కనుక తీసేస్తే మనసు దాని అంతే వరదొచ్చినప్పుడు నీరు ఎంత వేగం కలిపినా మనసు హృదయ గుహలోకి, హృదయ లోయలోకి, హృదయం యొక్క లోతులోకి దొరికించుకుంటూ వెళ్ళిపోతాం మనసు. ఎవరి నేమ్ అండ్ ఫారం ఇస్ ది కాజ్ ఆఫ్ ట్రబుల్. ఇప్పుడు మీ ప్రేమించే రూపమే, మీరు ప్రేమించే నామే మళ్ళీ మీ దుఃఖానికి కారణం అవ్వచ్చు. అంటే రూపబుద్ధి నామబుద్ధి ఎవడైతే తొలగించుకోడు వాడికి జ్ఞానం కూడా కలగదు. జ్ఞానం మాట్లాడితే వాడికి మనసుకి అంతర్దృష్టి కలగదు, మనసుకి అంతర్ముఖత్వం కలగదు. కొంతమందికి ఇన్నర్ లైఫ్ అంటే ఏంటో తెలియదు. ఇన్నర్ లైఫ్ అంటే తెలియనప్పుడు లోపల డ్యూటీస్ కూడా తెలియదు. మీరు ఎవరో మాట్లాడితే మీరు పట్టించుకోరు. మీ ఇంట్లో మీరు ఎవరి కోసం అయితే జీవిస్తున్నారో, ఎవరి అభివృద్ధి కోసం అయితే జీవిస్తున్నారో, వాళ్ళు తిరగబడి మిమ్మల్ని ఏదైనా మాట్లాడారనుకోండి, వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. ఆ దుఃఖానికి కారణం ఏంటనుకుంటున్నారు? మీరు మమకారం కారణం. అది మీరు తెలియకపోతే ఆ దుఃఖం ఎందుకు వస్తుంది? అది మమకారం కారణం. మళ్ళీ వీధిలో వాళ్ళు ఏమంటే మీరు పట్టించుకోరు. మీ ఇంట్లో వాడు ఏదైనా అంటే మీకు దుఃఖం వచ్చేస్తుంది. వాళ్ళ మీద మమకారం, వాళ్ళ మీద మీకున్న మమకారం వెళ్ళేస్తావు. లోపల ఇదే ఇక్కడ భగవాన్ చెప్పి, నీలో ఉన్న చైతన్యం, నీలో ఉన్న భ్రమము, నీలో ఉన్నటువంటి ఆత్మ ఏమి రియాక్ట్ అవ్వలే, నీలో ఉన్న ఆలోచన, నీలో ఉన్న తలంపు, నీలో ఉన్న జీవుడే రియాక్ట్ అవుతాడు. తిరిగి పుట్టేవాడు వాడు, చనిపోయేవాడు వాడు. ఈ సంసారం కూడా వాడికి. నీ మనసు తయారు చేసుకుంటాం, ఇప్పటి నుంచి మీరు అనుకుంటా ఉంటారు చూడండి, వచ్చి జన్మలో ఎలా ఉంటే బాగుండు, ఆ జన్మలో ఉంటే ఇలా బాగుండు, ఆ పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అనుకుంటున్నారు. నీ ఊహలు నీ కోరికలు నిన్నే బంధిస్తున్నాయి, నీ సంకల్పాలు నిన్నే బంధిస్తున్నాయి, ఊహలు నిన్నే బంధిస్తున్నాయి. నీ ఊహలే శరీరాన్ని తయారు చేస్తున్నాయి, రాబోయే శరీరాలు. గాలం దగ్గరలో ఉన్నాం కానీ నీకు దేహంతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, దేవుడితో కూడా సంబంధం లేదు. నీకు దేవుడు ఉన్నాడా లేదని గాఢ నిద్రలో నీకు చర్చ రాదు. ఇంకొక మైండ్ అక్కడ లేదు. మైండ్ ఉన్నప్పుడే ఎన్నో వస్తున్నాయి, దేహం వస్తుంది, లోకం వస్తుంది. అదే రమణ మహర్షి గారు అంటారు, నేను వచ్చాక నువ్వు వచ్చావు, నువ్వు వచ్చాక వాడు వచ్చాడని, నేను లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే వాడు వచ్చాడని. అంటే దొంగరేం వచ్చాక నువ్వు వచ్చావు అంటే లోకం వచ్చింది, లోకం వచ్చాక దేవుడు వచ్చాడు. లోకం ఉన్నవాడికి దేవుడు, దేహం ఉన్నవాడికి లోకం, లోకం ఉన్నవాడికి దేవుడు. దేహమే లేని వాడికి లోకం లేదు, లోకం లేని వాడికి దేవుడు లేడు. నీకు లోకం కనిపిస్తుంది కాబట్టి దీనికి దేవుడు ఉన్నాడేమని నువ్వు అనుకుంటున్నావు, కానీ లోకమే లేని వ్యక్తికి దేవుడు లేడు. దేహం లేని వాడికి లోకం లేదు, మనసు లేని వాడికి దేహం లేదు, హృదయం లేని వాడికి మనసు లేదు. నీకు మనసు నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. ఆ నేననే తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. హృదయంలోంచి మనసు వస్తుంది, మనసులోంచి దేహం వస్తుంది, దేహం వచ్చాక లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు వస్తున్నాడు. అంటే నీ హృదయంలోకి వెళ్ళిపోతే సృష్టి యొక్క కథ అంతా కూడా, సృష్టి యొక్క రహస్యం నీకు అర్థం అవుతాయి కాదు, సృష్టి యొక్క కథ అంతా ముగిసిపోతుంది. ఈ పునర్జన్మల యొక్క ఈ పునర్జన్మల గోడ కూడా నీకు ముగిసిపోతుంది. సరణాంతి ప్రీతిలోకి, అనుబ్రోకెన్ ప్రీతిలోకి నువ్వు ప్రవేశిస్తావు. మనసు ఏం చేస్తుందంటే ఒక రూపాన్ని పట్టుకుంటుంది, ఆ రూపాన్ని విడిచిపెట్టేస్తుంది, ఇంకో రూపాన్ని పట్టుకుంటుంది, రూపాలను మారుస్తూ ఉంటుంది, పేర్లు మారుస్తూ ఉంటుంది. కానీ అది మటుకి ఎక్కడికే పోవాలి. ఆ దొంగలేనికి కులం సపోర్ట్ కానీ, పార్టీ సపోర్ట్ కానీ, లేకపోతే ఏ భయ బాధ్యమైన సపోర్ట్ దానికి ఏమి ఉండవనుకోండి, దాన్ని భయం వేస్తుంది, కూలిపోతాను. అంటే ఆ ఫాల్స్ ఏదో సపోర్ట్ లేకుండా ఉండాలి, దానికేమో రూపం లేదు. కానీ లోకంలో అన్ని రూపాలు దానికి కావాలి. దాని ఏమన్నారు బైబిల్లో సైతం, దానికి రూపం లేదు, లోకంలో అన్ని రూపాలే కావాలి దానికి, లోకంలో అన్ని పేర్లు కావు, లోకంలో అన్ని గొడవలు దానికే కావాలి. అదేదో ఇంద్రియాల ద్వారా విషయాలను సేకరిస్తుంది, అది ఏం చేస్తుంది, ఇంద్రియాల ద్వారా విషయాలని సేకరిస్తుంది. సేకరించి నేను పండితుంది అనుకోండి, కానీ ఇది విషయాలను సేకరించబడి సేకరిస్తుంది. కానీ నువ్వెవరో మన ఆ దొంగలని అడుగుతాం అనుకోండి, నా జోలికి రావద్దని చెప్తుంది. నీకు పాలకొండలో ఏం జరుగుతుందో, భీమవరంలో ఏం జరుగుతుందో, అమెరికాలో ఏం జరుగుతుందో, ఇంగ్లాండ్లో ఏం జరుగుతుందో అన్ని చెప్పి చూపిస్తాను నీకు. నా జోలికి దాని మూలంగా చోట ఇష్టపడదు. లోకంలో అన్ని గడవలు నేర్చుకుంటుంది. దానికి ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, సైన్స్ కావాలి, ఆర్ట్స్ కావాలి, అన్నీ కావాలి. నువ్వెవరో అది బట్టి నువ్వు ఇష్టం రావద్దు, అన్నిటికి ఉపసంహరించుకోదు. ఇంకా అది విచిత్రైతే దాన్ని నశిస్తామని దానికి తెలియదు. ఎవరైతే దాన్ని ఉపసంహరించి ఆ ఫాల్స్ అయిని ఆ దేశ లైని ఎవరైతే ఉపసంహరించి దాని మూలంలోకి తీసుకెళ్ళి దాన్ని అణిచేశాడో వాడికి జ్ఞానం. పూజ చేసుకో, భక్తి చేసుకో, పుణ్యం సంపాదించుకో, దేవాలయాలు కట్టుకో, పుణ్యం సంపాదించుకో, అన్ని చేసుకో, కానీ నా జోలికి నువ్వు రాకూడదు అని చెప్పి నీ దోషులు రాయి. అంటే దాని విచారణ పెరిగి దాని ఎగ్జిస్టెన్స్ పోతుంది. అది దాన్ని బోన్లో నిలబెట్టాను కదా అంగీకరించండి. అంటే అదే జన్మలకిన్నా పునర్జన్మకిన్నా విషయాలను చింతించినా ఈ రూపనామాలు సపోర్ట్ కావాలని, ఈ పార్టీలు, ఈ కులాలు అన్ని దానికైనా అయ్యా, అది ఉంటే అంతా ఉండాలి, లేకపోతే ఏది లేదు. ఏది ఆ లోపలన్న విద్యా నేను ఆ లోపల ఉన్నటువంటి ఈ శరీరగతమైన నేను, ఆ మనోగతమైన నేనుంటే నువ్వున్నావు, నేనున్నాను, ఈ లోకం ఉంది, పుణ్యం ఉంది, పాపం ఉంది, దేవుడు ఉన్నాడు, పునర్జన్మలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి, అది లేకపోతే ఏది ఇదంత నిజం. ఆ దేవుడు కూడా అంతరి చదువు, ఈ బాడీ బౌండ్ అయ్యి అంత నిజం, నిజానే ఎంత నిజం, దేవుడు కూడా అంతే నిజం. నిజానే ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడే కదా నీకు ఆలోచన వస్తుంది, కానీ నిజానే లేనప్పుడు దేవుడి గురించి అసలు ఆలోచన నీకు రాదండి. అంటే అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నేను వచ్చాక నువ్వు వచ్చావు, నువ్వు వచ్చాక వాడు వచ్చాడు, నువ్వంటే లోకం, వాడంటే దేవుడు. ఆ నేనునే తలంపు నాకు ఎరైదు రాకముందు, ఆ దేహగతమైన నేను నాలు ఉదయించకముందు నువ్వు లేవు, వాడు లేవు. మీరు ఏం చేస్తున్నారంటే, ఆ లోపల నిజమైన వాస్తవాన్ని వదిలేస్తున్నారు, నిజమైన వాస్తవాన్ని వదిలేస్తున్నారు. ఆ నిజమైన వాస్తవాన్ని గుర్తించడానికి మీ నిజాన్ని అంగీకరించడం లేదు. మీ హృదయంలో ఒక నిజం ఉంది, నిజాన్ని అంగీకరించి దాన్ని తెలుసుకుంటే నశిస్తుంది. అంటే ఆ సజీవ సత్యాన్ని, ఈ హృదయంలో ఉన్న నిజీవ తృప్తిని దాన్ని గుర్తించడానికి నిజాన్ని అంగీకరించడం లేదు. ఎందుకంటే దాన్ని గుర్తిస్తే ఇది నశిస్తుంది, దాని పోకడ తెలిస్తే ఆ నిజానికి సోర్స్ లోనే సజీవమైన సత్యం ఉంది, దాని సోర్స్ చూసిన వెంటనే నశిస్తుంది. అంటే దాని సోర్స్ లోకి వెళ్ళటానికి అది ఇష్టపడటం లేదు, మనసు ఏదో కల్పిస్తాం. నీ హృదయంలో నిజం తెలిసే వరకు, నీ హృదయంలోని సజీవమైన సత్యం, ఆ నగ్న సత్యం, అల్టిమేట్ ట్రూత్, మేక ట్రూత్, నీ హృదయంలో ఆ నిజం తెలిసే వరకు నిజం కానికి నీకు నిజం వల్లే కల్పిస్తాం. అంటే నీ హృదయంలోని నిజాన్ని మనసు అంగీకరించట్లేదు. మీ మనస్సు, మీ మనస్సు అంటే మనస్సుకి అంటే బాహ్య దృష్టి అలవాటు పెడుతుంది, ఈ చర్మ దృష్టి అలవాటు పడుతుంది. ఒకవేళ ఓహో నేను చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ని, నా బిహేవియర్ చాలా రైట్ బిహేవియర్, కరెక్ట్ బిహేవియర్ని అనుకుని ఆ లోపల మనస్సును లోపలికి తీసుకెళ్లి ఆ ట్రూత్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా నీకు పుణ్యబలం లేకపోతే, ఈశ్వరానుగ్రహం లేకపోతే, నీ సత్కర్మ చేసి ఉండకపోతే, నువ్వు లోపలికి వెళ్ళి ప్రయత్నం చేసినా వస్తువు నీకు దొరకదు, నువ్వు ఓడిపోతావు. నీ ఇంటెలిజెన్స్ ఒకటే సరిపోదు, నీ రైట్ బిహేవియర్ ఒకటే సరిపోదు. లోపల ఏ వస్తువు ఉందో ఆ వస్తువు తాలూకు అనుగ్రహం లేకుండా దాన్ని నువ్వు పొందగ. ఆ ధ్యానం చేసినప్పుడు మాకు సుఖం లేదంటే చాలా గొడవ వస్తాయంటే నీ లోపల ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి. అందరికీ నీకు లోపల ఏమున్నాయని నీకు లోపల వస్తా ఉంటాడు. అంటే అవి ఎందుకు వస్తాయంటే లోపల పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే లోపల కంట్రోల్ ఉంటాడు మాట, వాడన్నీ తిరుగుతాడు. వాడు ఏం చేస్తాడు తిరుగుతాడు, నీటిలో నీళ్ళు ఎలా ఉంటుందో పైకి స్వచ్ఛంగా కనిపిస్తుంది. మామూలుగా మీరు ఏదైనా చిన్న గుంట చూడండి, నీళ్ళు బాగుంటుంది, నీళ్ళు దగ్గర అయింది అందులో, లోపల బురద అంతా బయటకు వచ్చేస్తుంది. లోపల బురద ఏదనుకోండి, మీరు గడ్డేసినా బురద రావాలి. ఇప్పుడు మీరు గడ్డ అయిపోయి ఏమవుతుంది, లోపల బురద బయటకు వస్తుంది. మీ మీ ధ్యానం కూడా లోపల గడ్డ అయిపోయింది, మీ మనసులో బురద అంతా పైకి వస్తూ ఉంటుంది. కంగారు పడకూడదు, ఒక ఇంత బురద మనలో ఉండటానికి తెలియాలి. తెలిసింటేనే కానీ తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయం. తర్వాత రాగం ఉందని మాకు తెలిస్తే కదా రాగాన్ని తొలగించుకుంటాం. రోగం ఉన్నప్పుడు రోగం అసలు తెలియకుండా ఉంటుందంటే రోగం తెలియటం మంచిది. రోగం తెలిస్తే రోగం నుంచి మనం విడుదల పొందటానికి ప్రయత్నం చేస్తాం. తెలియకుండా ఉండటం కంటే అంటే ధ్యానం చేసేప్పుడు మీ బలజంత నీకు తెలిసేటప్పుడు మీరు కంగారు పడుకోండి. అంటే ముందు ధ్యానం కంటే జపం చేయటం మంచిది. ఏదో ఒక నామాన్ని తీసుకుని డివైన్ నేమ్, ఒక మ్యానిఫెస్టెడ్ గాడ్, ఏదో ఒక నేమ్ తీసుకుని, ఒక డివైన్ నేమ్ తీసుకుని దాన్ని జపం చేయి. జపించక మనసుకి ఏకాగ్రత వస్తుంది. జపం నిష్ఠు ధ్యానం, జపం చేయగా చేయగా అదే ధ్యానం కింద పరిగణ. ముందు ధ్యానం కంటే ముందు జపం చేయడం మంచిది. ఆ జపం చేయగా చేయగా ధ్యానంలోకి దారి తీస్తుంది. అంటే ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్రత. ఏకాగ్రత లేకుండా, పవిత్రత లేకుండా మన హృదయంలో ఉన్న స్వరూపాన్ని మనకు కలగదు. ఈ రెండు చాలా ముఖ్యం. ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్ర. పవిత్రుడు కాని వాడు ఋషి కాలేడు, ఏకాగ్రత లేని వాడు ఋషి కాలేడు. చిన్న మర్రి మిత్రంలో పెద్ద చెట్టు ఎలా ఉందో ఆ జీవుల్లో మొత్తం మీద మన పుణ్య సంస్కారాలు, పాప సంస్కారాలు, పునర్జన్మ ఏ కారణంలో అయితే పునర్జన్మలు తీసుకొస్తాయి, ఇవన్నీ కూడా అందులో దాగి ఉన్నాడు. చైతన్యానికి దేహంతో పని లేదు, చైతన్యానికి దేవుడితో పని లేదు, చైతన్యానికి లోకంతో పని లేదు. జీవుడికి దేహం కావాలి, జీవుడికి లోకం కావాలి, జీవుడికి దేవుడు కావాలి. కారణం ఏం చెప్పండి మీరు? జీవుడికి దేహం తప్పనిసరిగా అవసరం. అంటే వాడు పునర్జన్మ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఏంటంటే జీవుడికి దేహం లేకపోతే భోగం అనుభవంలోకి రాదు. అంటే భోగానుభవానికి రెండు కావాలి. ఏ రెండు కావాలి? జీవుడు కావాలి, దేహం కావాలి. అంటే జీవుడు శరీరం సరిపోయి కొత్త శరీరం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అదే పునర్జన్మ. మనలో ఎవరైనా దుఃఖం కోరుకుంటున్నారా? ఎవరో కోరుకోవటం లేదు, అందరూ శాంతిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకా మన స్వరూపంలో దుఃఖం లేదు. మన స్వరూపంలో ఉన్నది శాంతి, మన స్వరూపంలో ఉన్నది ఆనందం, మన స్వరూపంలో ఉన్నది సుఖం. మన స్వరూపంలో ఏదైతే ఉందో మనం తెలియకుండా కోరుకుంటున్నాం. అది ఇక్కడ ఋషి చెప్పే సీక్రెట్ ఏంటంటే, నువ్వు సుఖం కోరుకోవటం లేదు పొరపాటు లేదు, నువ్వు శాంతి కోరుకోవటం లేదు తప్పు లేదు, కానీ ఆ సుఖం ఎక్కడంగా నీకు తిరుగుతూ లేదు. సుఖం నీ హృదయంలో ఉంది కానీ లోకంలో లేదు. నువ్వు ఉన్న చోటికి అక్కడ మానేస్తున్నావు, లేని చోట వెతుకుతున్నావు. కోటి జన్మలు ఇచ్చినావు, లేని చోట వెతుకుతున్నావు. దొరకదు. శంకరాచార్య వారు అన్నారు, అతిగా స్నేహం అవచ్చు. స్నేహం చేయొచ్చు, తగుమాత్రంగా ఉండాలి, తగుమాత్రంగా ఉండాలి. మీరు అతిగా స్నేహం చేస్తారనుకోండి, సారా తాగిన వాళ్ళకి మొత్తం ఎంత వస్తుందో అతిగా స్నేహం చేసినంత మొత్తం వస్తుంది. తగుమాత్రంగా ఉండాలి. అదే బుద్ధుడు చెప్పింది కూడా, మధ్య మార్గం అతిగా వెళ్ళదు, తగుమాత్రంగా స్నేహం ఉండవచ్చు. అతి స్నేహం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది, చివరికి మొత్తం కింద వస్తుంది. అతి స్నేహం ఎప్పుడైనా సడన్గా మీకు నిరోధం కింద లేదనుకోండి, మీరు చనిపోవాలనిపిస్తుంది. బుద్ధుడు కూడా తిరిచిన మధ్య మార్గం వల్ల నేను ఆ ట్రూత్ రియలైజేషన్కి, ఆ రియాలిటీని రియలైజ్ చేయడానికి కూడా, ఆ రియాలిటీని రియలైజ్ చేయడానికి కూడా మధ్య మార్గం వల్ల నేను చెప్పే అతిగా వెళ్ళకపోతాను. న్యాచురల్గా నువ్వు ప్రయాణం చేయి, నార్మల్గా ప్రయాణం చేయి, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళదు. మన హృదయంలో నిజముంది, ఈయనదాన్ని మనం నమ్ముతుండే నిజం కానిదాన్ని నిజమని నమ్ముతున్నాం. ఇదే మాయ, మాయం తోడిన ఇదే మాయ. ఆ మాయను మైనస్ చేస్తే నువ్వు జ్ఞానం అవుతావు. మన హృదయంలో ఒక నిజం ఉంది, దాన్ని నిజం కింద మనం నమ్మటం లేదు. నిజం కానిదాన్ని నిజం కింద నమ్ముతున్నాం. ఈ నిజం కాదని నిజం ఏ జన్మ కాదని నిజం కాదని నిజం కింద నేను అనుకుంటాను ఉంటాను. నువ్వు హృదయంలో నిజం తెలిసే వరకు నిజం కాదని నిజం అనుకుంటాను ఉంటాడు. అంతకాలం నీకు బంధం కూడా పట్టదు. మోక్షము మనసుకే, బంధము మనసుకే. మోక్షము బంధము అని మనసులో ఉన్నాయి, కానీ మనస్సును ఓవర్కమ్ చేస్తే ఏది లేదు. శరీరాలు మారిపోతే కొత్త శరీరాలు వస్తాయంటే లోపల మనస్సు అలాగే ఉంటుంది. అంటే శరీరం ఉండగానే నువ్వు మనసును మారు మనస్సు పొందాలి. శరీరం మరణించిన తర్వాత నువ్వు చేసే సాధన ఏమి ఉండదు. శరీరం ఉండగానే ఇప్పుడే ఇక్కడే నువ్వు సాధన చేసి మారు మనస్సు పొందాలి. ఏం అక్కర్లేదు. మనకు రోజు సినిమాలకి వెళ్ళి అలవాటు ఉంటుంది అనుకోండి, ఉదాహరణకి అలవాటు నుంచి బయటపడటానికి కూడా మనం తెలివితేటల వల్ల ఉంటే సరిపోవు. మనకి తెలివితేటలు ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి, ఈశ్వరుడు. ఈ మూడు లేకపోతే ఒక సినిమాకి వెళ్ళి హ్యాబిట్ నుంచి కూడా మనం బయటకు రాలి. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. నువ్వు ఎంతకంటే ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి, దాంతోపాటు ఈశ్వర కటాక్షి ఈశ్వర అనుగ్రహం నీకు రావాలి. అంటే నీకు పునర్జన్మ నిర్ణయించే కంట్రోలర్ నీ హృదయంలో ఉన్నాడు. ఎక్కడో లేదు, ఎక్కడో బయటన్న దేవుడు మోసం చేయొచ్చు, కానీ హృదయంలో ఉన్న దేవుడు మోసం చేయలేదు. నారాయణుడు నిజమైన నారాయణుడు ఇక్కడే ఉన్నాడు, నిజమైన సత్యం ఇక్కడే ఉంది. ఈ సత్యాన్ని వదిలేసి ఎక్కడో దేవుడు ఉన్నాడని ఆ దేవుడిని దగ్గరికి వేసేటువంటి అంటే చేతిలో ఉన్న బంగారాన్ని బయటపడేసి రోడ్డు మీద ఉన్న గులకరాలను వెతుక్కోవటం దాటికి. అంటే మరణించిన వాడు పడతాడు, పుట్టినవాడు మరణిస్తాడు. మరణించిన వాడు పడతాడు. మీరు మరణిస్తున్నారా, మీరు మరణిస్తున్నాడా అనుకున్నవాడు మళ్ళీ తిరిగి పడతాడు. నేను పుట్టాను, నేను పుట్టాను అనుకున్నాడు మరణిస్తాడు. ఈ పుట్టుక శరీరానికి, మరణం శరీరానికి, ఇది ఒక ఫారెస్ట్, ఇది ఒక అడవి, ఇది ఒక గందరగోళం. ఈ చావు శరీరానికి, పుట్టుక శరీరానికి, ముసలికొన్న వాడికి శరీరానికి. మీకు అమృతానుభవం కలిగినప్పుడు శరీరం మరణించిన నేను మరణించటం లేదా నీకు తెలుస్తుంది. అది నీ కడసారి జన్మ, చివరి జన్మ, చెటారు కొమ్మ. అయ్యో భగవాన్ మీ చావు పుట్టుకలేదు, పోవాలి దాని విధంగా ఫారెస్ట్ ఎదురైంది. ఇంకా చావున మాట మీద పుట్టుకున్నాడు. అది వ్యవహారిక సత్యం. అది ఏంటది? అది వ్యవహారిక సత్యాలు. ఆ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేది ఇంకా అది ఉన్న మాట నిజమే. వ్యవహారిక సత్యాలు అంటే నీ కర్మానుసారం నీకు వచ్చే నీకున్న సంస్కారాలను బట్టి, నీకున్న తలంపులను బట్టి, నీకున్న టెండెన్సీస్ బట్టి పునర్జన్మలు వస్తాయి. అవి మామూలు నగన సత్యం బట్టి అది ఏం కాదు. కృష్ణుడు రెండూ చెప్పాడు, అర్జున పూర్వజన్మ నీకు చాలా అయింది, నాకు చాలా గడిచిపోయి, కానీ అని నీకు తెలియదు నాకు తెలుసు అని చెప్తాడు. ఇది వ్యవహారిక సత్యం. అసలు ఏమి లేదు, ఉన్నదవుతాం, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదని మళ్ళీ నగన సత్యం ఫైనల్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ చెప్పాడు. అంటే వ్యవహారం సత్యం వేరు, పారమార్థిక సత్యం వేరు. ఈ చావులు పుట్టుకలనే వ్యవహారిక సత్యాలు. పుణ్యపాపాలు అంటే ధర్మాధర్మాలు కూడా అంటే, కానీ అదంతా వదిలేదు. ఈ దేహానికే, దేహం అంటే నిజమో, పునర్జన్మ కూడా అంతే నిజం. నువ్వు దేహానివే అనుకుని దానికి కలిగే చావు పుట్టుకలు నీవే భ్రమపడుతున్నావు. నువ్వు దేహానివే అనుకుంటున్నావు అంటే నేను చనిపోతున్నాను, నేను పుడుతున్నాను అనుకుంటున్నావు. దేహం తనువు తాను కాదని తెలిసిన వాడికి చాగరాదంటారు. చదరాజు ఓ చదంటే ఒక కీర్తనలో తనువు తాను కాదని తెలిసిన వాడికి ఓ రామ, ఓ శ్రీరామ, ఓ రఘురామ, జపమేళ, పుణ్యమేళ, ధ్యానమేళ, సాధనమేళ. వండర్ఫుల్. అది చదరా చెప్పానండి, ఆ కీర్తనలో బ్యూటీస్ చూడండి. ఓ శ్రీరామ, ఓ రఘురామ, ఓ దశరథ రామ, ఓ శ్రీరామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి, శవం తాను కాదని తెలిసిన వాడికి, ఈ శరీరం తాను కాదని తెలిసిన వాడికి, ఓ రామ శ్రీరామ, వాడికి ట్రైనింగ్ లేరా, వాడికి ట్రైనింగ్ లేరా, వాడికి జపమేలా, వాడికి తపమేలా, వాడికి ధ్యానమేలా, వాడికి విచారమేలా, వీటితో వాడికి ఏం పని లేదే. ఎన్ని శరీర బుద్ధిని వాడికి, శవ బుద్ధిని వాడికి, గోళంతా శరీర బుద్ధి లేని వాడికి, శవ బుద్ధి లేని వాడికి, ట్రైనింగ్ దేనికి? ఎన్ని జపాలు తపాలు ధ్యానాలు శవబుద్ధి పోగొట్టానికి? దేనికది? ఈ శవబుద్ధి పో, శవబుద్ధి నీకు పోయిందనుకుని నీకు జపం చోటి ధ్యానం చోటి పనిలే. ఇప్పుడు నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు అంటే నీ అస్తిత్వం దేహానికి పరిమితం చేసుకున్నావు. నీ అస్తిత్వం దేహానికే పరిమితం చేసుకున్నావు. ఒకటి కరెక్ట్. ఇది నీకు ఏ తలంపు రావాలండి, ఏ ఆలోచన రావాలండి, ఏ కోరిక రావాలి, ఎందుకు వస్తుందంటే నీ దేహమే కేంద్రం. మనం ప్రశాంతంగా మీరు ఇంటికాడ కూర్చోండి, నాకు ఏదైనా తలంపు వచ్చిందనుకోండి, ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, అదే డిజైర్ వచ్చింది అనుకోండి, ఎందుకు వస్తాం అన్నాడంటే నా శరీరమే కేంద్రం అవుతుందని. దేహబుద్ధి నుంచి అన్నీ వస్తాయి, శవబుద్ధి నుంచి అన్నీ వస్తాయి, క్షంత్రుడు. ఆ దేహబుద్ధి నశిస్తే ఏమి లేదు. ఆ దేహబుద్ధి నశించిన మరుక్షణంలో నీ మనసు హృదయ గుహలు పడిపోతుంది. దేహం నువ్వు అనుకుంటున్నావు, అంటే దేహం నువ్వు అనుకున్నప్పుడు ఫండమెంటల్ గా నువ్వు చేసే పొరపాటు ఏంటంటే, దేహం నువ్వు అనుకున్నప్పుడు దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు, దేహం పుట్టినప్పుడు మళ్ళీ నేను పుట్టానని నువ్వు అనుకుంటున్నావు. అంటే దేహం యొక్క రాకడ, దేహం యొక్క పోకడ, దేహానికి సంబంధించిన పనులన్నీ కూడా నీ మీద ఆరోపించుకుంటున్నావు, నీ మీద ఆరోపించుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. దేహం నువ్వే అనే భ్రమపడటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. నిజంగా నువ్వు దేహం నువ్వు కావు, నిజంగా నువ్వు నిజంగా దేహం కాదని నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఈ శవం నీది కాదని నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు పుట్టుక లేదు, సాగు లేదన్న సంగతి నీకు అర్థం అవచ్చు. భగవాన్ ఏమని అడుగుతున్నారంటే, పునర్జన్మ సిద్ధాంతాన్ని మీరు బలపరుస్తారా బలపరచరా అని అడుగుతంటే, భగవాన్ నేను బలపరచను అంటున్నాడు. కానీ నిజంగా ఉన్నది నేకెట్ చూస్తే కాదు, స్వప్నం డ్రీమ్స్ తప్పదు, పునర్జన్మలు కూడా డ్రీమ్స్ తప్పదు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరచను. ఒకవేళ పునర్జన్మలు ఉన్నాయనుకున్నా నీ స్వప్నంలో వచ్చిన దేహాలు అంటే, నీ స్వప్నం లేదు దేహం, నీ దేహం నీకు పాలకుండా నీ ఇంటి దగ్గర ఉంటుంది, ఏదో దేహం ధరిస్తావు, స్వప్నంలో కూడా నీ మైండ్ దేహాన్ని క్రియేట్ చేస్తుంది, అది సినిమాలకు తీసుకెడుతుంది, రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెడుతుంది. ఆ స్వప్నంలో దేహానికి ఏదైనా భయం వస్తున్నప్పుడు, కోతొచ్చి మీద పడుతుంది అనుకోండి, దానికి భయం వస్తుంది. ఈ దేహం మంచం మీద ఉంటుంది, ఆ దేహం చనిపోయినప్పుడు అది ఏడుస్తుంది, స్వప్నంలో ఉన్న జీవుడు ఏడుస్తాడు. ఆ దేహానికి రోగం వస్తే మనం చేస్తాం, లేదా స్వప్నంలో దేహం కూడా ఏదో దేవుని క్రియేట్ చేసుకుంటుంది, అది కూడా పూజిస్తూ ఉంటుంది, స్వప్నంలో పూజిస్తూ ఉంటాం, స్వప్నంలో కూడా పూజలు చేస్తూ ఉంటాం, మనం స్వప్నంలో కూడా పూజలు చేస్తూ ఉంటాం, స్వప్నంలో కూడా మనం ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కొంతమందికి అనుపూర్తి నెరవేరిన కోరికలు ఉంటాయి, ఆ నెరవేరిన కోరికలు కూడా మీకు స్వప్నాలుగా వస్తాయి. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు లాస్ట్ డేస్లో, నా బలహీనతలు ఈనాటికి కూడా నాలో ఉన్న బలహీనతలు నా స్వప్న రూపంలో వస్తున్నాయి. లాస్ట్ డేస్లో చెప్తాడు ఈ మాట, ఈనాటికి కూడా నాలో ఉన్న బలహీనతలు నాలో వీక్నెసెస్ నాకు స్వప్న రూపంలో వస్తున్నాడు. కానీ రామకృష్ణుడు ఏమని చెప్తాంటే, ఐ హ్యావ్ నెవర్ ఎంజాయ్డ్ వరల్డ్ ఇన్ ద డ్రీమ్ అన్నాడు. ఈ ప్రపంచాన్ని నేను ఎప్పుడు కూడా స్వప్నంలో కూడా భోగించలేదు అన్నాడు. ఇప్పుడు ఈ సూర్యుడు ఏం చేస్తాడు, బయటన్న చీకటిని తొలగించగలడు, లోపలన్న చీకటిని తొలగించగలడు. కానీ నిజమైన టీచర్ ఎవడంటే, నీ లోపల ఉన్న డాక్టర్స్ ను తొలగించేవాడు వాడిబ్బురు, ఈ లోపలన్న చీకటిని ఎవడైతే తొలగిస్తున్నాడు వాడిబ్బురు, నీ లోపల అవిజ్ఞని, నీ లోపల ఇగ్నోరెన్స్ ఎవడైతే రిమూవ్ చేస్తున్నాడు, నీ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఎవడైతే తొలగిస్తున్నాడు వాడే నిబ్బురు. ముందు మనం ఏదైనా మంచి పని చేసినా ఆ మంచి పనే డెస్టినేషన్ కాదు, అది గురించి మీన్సే కాదు, మన డెస్టినేషన్ మనం మిస్ అవ్వకూడదు. మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు రైళ్లు మారుతాం, కార్లు మారుతాం, అనే బళ్ళు మారుతూ ఉంటాం, కానీ ఇవన్నీ మారిన డెస్టినేషన్ మర్చిపోవు, అది గుర్తుపెట్టుకోవాలి. డెస్టినేషన్ మనిషి పూర్తి రియలైజ్ చేయటం, ట్రూత్ని ప్రాక్టీస్ చేయకుండా ట్రూత్ని రియలైజ్ చేయాలి. నేను ఉన్నాను దానికి చావు లేదు, నేనికి చావు లేదు, నేను దేహాన్ని అనుకున్నప్పుడు దేహానికి చావు, మీరు దేహాన్ని అనుకుంటున్నావు కదా, ఆ దేహంతో నీకు ఐడెంటిఫికేషన్ పెరిగిపోయినప్పుడు కంప్లీట్ గా వేరుతో సహా నీకు ఎవరో నీకు తెలియబడతావు, అది డెత్ల స్టేట్. వాడిని దత్తం ముట్టుకోడు, వాడి దగ్గరికి ఎంత ధర్మరాదు ఎంత ధర్మరాదు వాడితో గుర్తాన్ని ఉండకూడదు. మన శరీరం మరణించాక అనేక లోకాలు ఉన్నాయని మనకు పురాణాలు చెప్తాయి, దీన్ని భగవాన్ అడిగారు, అది ఊరికే చెప్పాడు. ఈ శరీరం మరణించాక ఎవరైతే ప్రయాణం చేస్తాడో వాడంటే నిజం, ఆ లోకాలు కూడా అంతే నిజం. అవి కూడా వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. వీడెంత నిజమో అవి కూడా అంతే నిజం. ఎవరు ఈ జీవుడు ఎంత నిజమో, ఈ మనసు ఎంత నిజమో, అవి కూడా అంతే నిజం. అయితే ఈ చావు నేను చనిపోతున్నాను, నేను పుడుతున్నాను అనుకుంటున్నాను, దేహంతో సాధాత్యం పొందటం వల్ల, బాడీతో ఐడెంటిఫై అవ్వటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అంటే మనకి చాలా సమస్యలు ఫాల్స్ ఐడెంటిఫికేషన్, దుఃఖం కూడా ఫాల్స్ ఐడెంటిఫికేషన్ వల్ల వస్తుంది, భయం కూడా నువ్వు కానిదానితో ఎప్పుడైతే ప్రాధాన్యం పొందావు అప్పుడు భయం వస్తుంది, దుఃఖం వస్తుంది, టెన్షన్ వస్తుంది, అన్ని వచ్చేస్తాయి, వీటిని కూడా వెంటనే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం నిజం కానిదాన్ని నిజం నమ్ముతున్నాం అనుకోండి, నమ్మొచ్చుంది దానికి పర్వాలేదు, మనం నమ్మేవాళ్ళది నిజం కాదు, మనం నిజం కానిదాన్ని కూడా నిజమని నమ్మొచ్చు, కానీ నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అది నిజం కాదు. శరీరాన్ని నువ్వు అనుకోవచ్చు, ఎవరు అనుకోవద్దు అని అంటారు, నువ్వు అనుకున్నది మాత్రం చేసేది నిజం కాదు. నీకు దేహం అన్నమాట నిజం, నీకు దేహం ఉన్నమాట నిజం, కానీ అదే నువ్వు అనుకోవటం మటుకు సత్యం కాదు. ఇంకేదంటే గారెంటర్లోనే దాంతో సెపరేట్ అవుతున్నావు. ఎక్కడో చావు దాకా మనం వేస్ట్ చేయక్కర్లేదు, డీప్ స్లీప్ లో కూడా బాడీతో మనం సెపరేట్ అవుతాం. ఇది మీరు జ్ఞాపించుకోవాల్సింది. దేహం మరణించినప్పుడు దేహం దుఃఖపడుతుంది. ఇప్పుడు ఎవరు దుఃఖపడుతున్నారు? ఈ దేహము నేను, ఈ దేహము నాది అనుకుని వాడు దుఃఖపడుతున్నాడు. వాడి సమస్యని మనం పరిష్కారం చేస్తే, పరిష్కారం చేసుకోగలిగితే సృష్టి రహస్యం తెలుస్తుంది, సావు రహస్యం తెలుస్తుంది, జన్మ రహస్యం తెలుస్తుంది. దేహం మరణించినప్పుడు దేహం ఏం బాధపడదు. మరి ఎవరు నేను చనిపోతున్నానని ఎవడు అనుకుంటున్నాడు? నేను చనిపోతున్నానని ఎందుకు అనుకుంటాడు? వాడు చనిపోతున్నాడు, వాడికి దుఃఖం వస్తుంది కదా, ఎందుకు సంతోషం రావటం లేదు? ఇది చెప్పండి మీరు ఎవరైనా. ఇది లాజిక్. ఇప్పుడు దేహం చనిపోయినప్పుడు 100 సంవత్సరాలు నిండిన వాడు కూడా దేహం చనిపోయినప్పుడు అయ్యో నేను చనిపోతున్నాను అనుకుంటాడు, బాధపడతాడు, కానీ సంతోషం రాదు వాడికి. దానికి కారణం ఏంటి చెప్పండి? మానవుడు ఏం చేస్తాడంటే ఆ జీవుడు లోపల దేహంతో ఎవడైతే తాదాత్యం పొందుతున్నాడో, ఎవడైతే ఐడెంటిఫై అవుతున్నాడో, ఆ దేహం పోయిన తర్వాత వాడు ఉండనని అనుకుంటాడు. నా ఎగ్జిస్టెన్స్ ఈ దేహాన్ని తీసుకుని స్పెషల్గా కాల్ చేస్తారు. దేహం యొక్క ఎగ్జిస్టెన్స్ తో నా ఎగ్జిస్టెన్స్ కూడా ముగిసిపోతుంది. అంటే దేహం పోయినా నేను ఉంటానన్న సంగతి వాడికి తెలియదు. దేహం పోయినప్పుడు నేను పోతున్నానా అనుకుంటాడు, దేహం పోయినప్పుడు నేను కూడా ఉన్నాను, దేహం వెళ్ళిపోయినప్పుడు నేను కూడా ఉన్నాను అనుకుంటాడు. ఇంకేత వాడు ఎగ్జిస్టెన్స్ దేహానికి పరిమితం చేసుకున్నాడు. అంటే దేహం పోయినప్పుడు నేను కూడా పోతున్నానని అనుకుంటాడు, ఇంకా ఉండను అనుకుంటాడు. ఆ ఉందని అనుకోవటం వల్ల వాడికి దుఃఖం ప్రారంభమవుతుంది. అయితే వాడికి దుఃఖం లేదు, వాడికి ఉండాలి ఉంటుంది, కానీ దేహం పోతుంది. దేహం పోయినప్పుడు నేను ఉండను కదా అనుకుంటాడు, అక్కడికి వాడికి దుఃఖం ప్రారంభమవుతుంది, స్ట్రగుల్ ప్రారంభమవుతుంది. దేహం పోయిన తర్వాత కూడా నేను ఉంటానని సంతోడు అనుభవంలోకి రావాలి. వృత్తి మాటలు కాదు, కబుర్ల వల్ల కాకరకాయల వల్ల పరిష్కారం అయ్యేది కాదు, ఈ స్కాలర్షిప్ వల్ల కూడా తెలిసేది కాదు, ఈ మైండ్ పోయేసుకునే జ్ఞానం వల్ల తెలిసేది కూడా కాదు. ఇంద్రియాల ద్వారా విషయాలకు విశేషాకరణ చేస్తున్న కదా మైండ్, దానివల్ల కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. మీకు ప్రాక్టికల్గా నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో, దేహం పోయినప్పుడు కూడా నేను ఉంటానన్నది నీకు అంత అనుభవంలోకి అంత స్పష్టంగా పంచదార నేను నోట్లు వేసుకున్నాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఆ తీయగా నాకు ఎలా ఎక్స్పీరియన్స్లోకి వస్తుందో, అలాగే దేహం పోయినప్పుడు కూడా నేను ఉంటానన్న అనుభవం వాడు కలిగితే, ఒట్టి మాటలతో వాడు అనుభవం కనుక వాడు అడిగితే వాడు క్లియర్ స్టేట్మెంట్ పొందుతాడు. వాడికి భయంతో పని లేదు, దక్కులతో పని లేదు. ఎవరికి దేహం పోయిన తర్వాత కూడా నేను ఉంటున్నా అన్న సంగతి వాడికి తెలిసినప్పుడు వాడికి మరణ భయం వాడిని విడిచిపెట్టేటప్పుడు, అక్కడితో వాడికి మరణం లేదు, వాడి మరణం వాడిని ముట్టుకోదు. అదే అక్షయ మనం వాళ్ళు భగవాన్ చెప్తాడు, నా ఒక చూడు నువ్వు చోట ఉండి వెళ్ళి చూపు కాదు, ఆ గ్రేస్ అనుగ్రహం. ఇప్పుడు రామకృష్ణుడు ఎవరైనా వాడికి బాగా క్లోజ్ గా ఇష్టం ఎవరు వస్తే ఈయన కాల్ తీసుకెళ్ళి వాడిని ఎత్తిమే పెట్టేవాడు, చూసేవాడిని తెచ్చువాడు అనుకున్నాడు. చూసేవాడు ఏమనుకుంటారు? తెచ్చువాడు కదా, ఎఫెక్షన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్ అని నువ్వు గ్రహించినప్పుడు వివేకానంద చెప్పిన దండ తెచ్చేవాడు అని మెళ్ళ దండ వేయటానికి. మనం ఏం చేస్తాం? దండ వేసేది, దండ చేస్తాం, పక్కన పెట్టేస్తాం. నరేంద్ర ఇలా దగ్గర రానివాడు, ఆయన దండ నరేంద్ర ఆయన వేసిన దండ మన నరేంద్రుడు వేసేవాడు. మళ్ళీ ఈ దండ మీ చేతితో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటారు చూడండి. అలా మళ్ళీ నరేంద్రుడిని అడిగేవాడు, నువ్వు నీ దండ నీ చేసిన దండ అలా 4 సార్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాడు ఆ దండ. అది ఎందుకు చేస్తున్నాడంటే అనుగ్రహించడం కోసం. అది చూడటానికి ఆ లోపల అంతర్దృష్టి జ్ఞాన నేత్రం ఉండాలి. ఈ మాంసంతో తయారు చేసే నేత్రాలు, ఈ చర్మంతో తయారు చేసే నేత్రాలు, ఈ చూపు కదా ఉంది, అది జ్ఞాన నేత్రం. అంటే ఒక స్నేహితుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది మంద కూడా పొరపాటు కాదు, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇంటలెక్ట్ అనుకున్నప్పుడు మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
ఎక్కడో జ్ఞానం దాకా వెళ్ళిపోక్కర్లేదు. మనం మీరు ఏదైనా గ్రేట్ క్వాలిటీ ఉందనుకోండి, అనుకోండి అది నాలో లేదనుకోండి, మీ కూడా నేను 10 సంవత్సరాలు తిరిగినది నాకు కళ్ళ కనపడదు. ఎక్కడో ఆత్మజ్ఞానం ఆత్మవిద్య ఆ ట్రూత్ రియలైజేషన్ అంత దూరం వెళ్ళొద్దు. ఆ ట్రూత్ని రియలైజ్ చేసే వరకు మనం ఎన్ని విద్యలు నేర్చుకున్నా మనకు ఫ్రీడమ్ లేదు. మనం ఎన్నో విద్యలు నేర్చుకోవచ్చు, కానీ ట్రూత్ని రియలైజ్ చేసే వరకు మనకు ఫ్రీడమ్ లేదు, హ్యాపీనెస్ లేదు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
రమణస్వామి ఒక మాట చెప్పేవారు, మీరు ఎంత ఓపుకుంటే అది సాధన చేయొచ్చు, కానీ నిజాన్ని నేను డెకరేట్ చేయొద్దని చెప్పారండి. మీకు వచ్చే ఆలోచన ద్వారా కానీ, మీకు వచ్చే తలంపు ద్వారా కానీ, మీరు మాట్లాడే మాట ద్వారా కానీ, చేతితో చేసే పని ద్వారా కానీ నిజాన్ని నేను డెకరేట్ చేయకూడదు. నిజాన్ని డెకరేట్ చేయడం వదిలేదు ముందు.
అరుణాచల శివ అరుణాచల
అది గ్రేట్ లైఫ్. ఏదైతే నీ లోపల నుంచి నేనుగా వ్యక్తం అవుతుందో గ్రేట్ లై, దాన్ని డెకరేట్ చేయకండి.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల నీవు నేను అనగా.
ఈశ్వరుడు చెప్తున్నాడు, నువ్వు కూడా అణిగిపో, నేను కూడా అణిగిపోతాను, ఇద్దరం కనిపించండి. నేను అణుగుతానని చెప్పడం లేదు, నేను కూడా అణిగిపోతాను, నువ్వు కూడా అనుకో. అప్పుడు కానీ నేను అన్లిమిటెడ్ బ్లిస్, ఆ బ్లిస్ నాకు అన్బ్రోకెన్ బ్లిస్, డైల్యూటెడ్ అన్డైల్యూటెడ్ బ్లిస్, లోపల బ్లిస్. ఒకసారి ఎప్పుడైతే ఇద్దరం అణిగిపోయాం, లోపల నా బ్లిస్ పొంగి తడుపులా చేస్తాను. అప్పుడు లోకం కనిపించడం ఒకటే, కనిపించకపోయిన ఒకటే, దేహం ఉన్న ఒకటే లేకపోతే. దేహం కనిపించడం వల్ల అప్పుడు వచ్చి లాభం లేదు, కనిపించకపోవడం వల్ల వచ్చి నష్టం లేదు. నేను అణిగిపోతే నువ్వు కూడా అణిగిపో. అప్పుడు అప్పుడు కానీ బ్లిస్ హార్ట్లో, స్పిరిచువల్ హార్ట్లో ఉన్న బ్లిస్ పొంగి ఈ బ్రెయిన్కి అందుతుంది, అప్పుడు మెదడుకు అందుతుంది ఆ లోపల ఉన్న బ్లిస్. అప్పుడు వాడి సుఖానికి కానీ, వాడి శాంతికి కానీ, వాడి ఆనందానికి కానీ వరల మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, వాడి ఇండిపెండెంట్, ఏమక్కర్లేదు. మీరు ఇంటికెళ్ళి, మీరు ఇంటికి వెళ్తారనుకోండి, మీరు ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి మీ హస్బెండ్ ఎవరొకరు, మీ ఫాదరో లేకపోతే మీ మదరో ఎవరొకరు ఏం చేస్తారు, ఆలస్యంగా వచ్చినప్పుడు చిరాకు పడ్డారనుకోండి, లేదా కోపడ్డారనుకో, సడన్గా మీ శాంతి అంతా పోతుంది. లేకపోతే మీ మీ ఇష్టం, మీకు బాగా ఇష్టం వాళ్ళకి మీ దగ్గర కోపం వచ్చిందనుకున్నా అప్పుడు కూడా మీ శాంతి అంతా వాళ్ళకి ఎలా పోయింది కాదండి. అది డిపెండెంట్ కదా బ్లిస్, ఇండిపెండెంట్.
నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల.
నా ఈగో సెల్ఫ్ గ్లోరిఫై చేస్తాను, నేను పెద్దవాడిని చేసేస్తాను, నేను నీ దగ్గరికి వస్తే నన్ను నాశనం చేసి ఇంటి పెట్టావు, ఈ దేవుడు చేసే పని అని అడుగుతున్నాడు అక్షరమణ వాడు. సరసానంగా నా ఈగో సెల్ఫ్ గ్లోరిఫై చేస్తాం అనుకున్నాను నేను, అది గ్లోరిఫై చేయడం మానేసి శుభ్రంగా దాన్ని తీసి పక్కన పెట్టావు. ఏంటి నన్ను నాకు కాకుండా చేసేసావు, నా దేహాన్ని నా పేరు నాకెంతో ఇష్టమైన పేరుని కూడా నాకు కాకుండా చేసేసావు, నా దేహాన్ని కూడా నన్ను కాకుండా చేసేసావు. నన్ను బాగు చేస్తావు వస్తే డిస్ట్రాయ్ చేసావు నువ్వు. దైవం మనసు నిన్ను దరిద్రా, నన్ను పూర్ణనాశమన స్థితి అరుణాచల.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల
మైండ్ అనే చోట టైం ఉంటుంది, మైండ్ అనిగిపోతే టైం కూడా అనిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు గాఢ నిద్ర 8 గంటలు మనం హ్యాపీగా నిద్రపోయి ఉండకొని 8 గంటలు 8 క్షణాల కింద ఉంటుంది. కానీ డే టైం 8 గంటలు 8 క్షణాల కింద ఉండదు. మనకి మైండ్ అయిపోతే టైం కూడా అడిగిపోతా ఉంటుంది.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్
మన దేహం ఎక్కడున్నా ఈశ్వరుడి తోటి మానసిక అనుబంధం ఉండాలి. బాడీ ఎక్కడున్నా ఒకటే, కానీ ఈశ్వరుడి తోటి మటుకు మెంటల్ కాంటాక్ట్ ఉండాలి, అది ముఖ్యం.
హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్
రామకృష్ణుడు ఎక్కువ యత్నమని టచ్ చేసేవాడు. ఇక భగవాన్ అక్షరమణ వాళ్ళు భగవాన్ ఏం చెప్పారంటే టచ్ అక్కర్లేదు లుక్ అయినా సరిపోతున్నారు. టచ్ చేస్తే టచ్ అయ్యి లుక్ అయినా సరిపోతుంది, లేకపోతే వర్డ్ అయినా సరిపోతుంది. ఒక మాట చాలు అంటే టచ్ అనుగ్రహమే, మాట అనుగ్రహమే, చూపు అనుగ్రహమే, ప్రతిదీ అనుగ్రహమే. టచ్ అక్కర్లేదు లుక్ కూడా అనుగ్రహమే.
శాంతి శాంతి శాంతి
అంటే మన హృదయంలో కనుక శాంతి కుదిరితే ఒకసారి క్రియేషన్ మనం ఎంబ్రాస్ చేసుకోవాలని. అంటే అవి పంచభూతాలతో ఒక మనకి సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. మన హృదయంలో మనకి శాంతి కుదిరింది అనుకోండి, కళ్యాణ మంచితో కూడా మనకు చాలా సన్నిహిత సంబంధం, ఒక విధమైన బంధుత్వం ఏర్పడుతుంది.
ఓం శాంతి.
థ్యాంక్ యూ ఆల్. లవ్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, పీస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.